സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
എനിമിതവ അധ്യായം ഇരവയവ ശ്ലോകം.
പരസ്തസ്മാത്തു ഭാവോന്യഹ അവ്യക്തോ വ്യക്താ സനാതനഃ യസ്സ സർവേഷു ഭൂതേഷു നശ്യത് പുനഃവിനശ്യതി.
ഈ ഇരവയോ ശ്ലോകം നുഞ്ചി കൃഷ്ണ പരമാത്മാ ഈശ്വര സ്വരൂപാന്ന് കുറിച്ച് ചെപ്തുന്നാരു. ഇരവൈ ഇരവൈ ഒക്കട്ടി ഇരവൈ രണ്ടു ഈ മൂന്ന് ശ്ലോകാലു ചാല മുഖ്യമായ ശ്ലോകാലു എനിമിതോ അധ്യായంలో మనం సహజంగా దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏ చోటులో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తుంటాడు అనే ప్రశ్నలు వేస్తుంటాం. ఇవన్నీ కూడా ఎంత అసంబద్ధమైనటువంటివని మనకి ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఎందుకనంటే దేవుడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్నలకి సమాధానం లేదు అసలు. కానీ ఆ ప్రశ్నలు వస్తూ ఉంటాయి, మన మనస్సులో ఉదయిస్తూ ఉంటాయి. ఎక్కడున్నాడు అంటే ఉన్నాడండి, కైలాసంలో ఉంటాడు. శివభక్తులందరూ కైలాసంలో ఉన్నాడని అంటారు, విష్ణు భక్తులు వైకుంఠంలో ఉన్నాడని చెప్తారు. శాస్త్రం చెప్తుంది భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని సమాధానం చెప్పకూడదు. అసలు ఫలానా చోట ఉన్నాడు అని చెప్తే ఏమైంది అర్థం తెలుసా? ఫలానా చోటులో ఉన్నాడు, ఆ చోటు అంటే స్పేస్ అంటారు, ఆ స్పేస్ లో ఉన్నాడు ఆయన అని చెప్తుంటాం మనం. ఏ టైంలో ఉన్నాడు కృష్ణుడు? ఎప్పుడున్నాడు? ద్వారపర యుగంలో ద్వారకలో ఉన్నాడు అంటుంటారు. రాముని వారు త్రేతాయుగంలో కాలం నిర్ణయిస్తాం మనం, కాలాన్ని నిర్ణయిస్తాం. ఎక్కడున్నాడు? అయోధ్యలో ఉన్నాడు. దేశాన్ని కాలాన్ని నిర్ణయిస్తుంటాం మనం భగవంతుడి. వినాయకుడు ఎప్పుడు వస్తాడు? వినాయక చవితి రోజు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మన ఇంటికి వస్తాడు. రకరకాలుగా మనం ఇలా అభివర్ణించుకుంటూ ఉంటాం అండ్ మన తెలివితేటలకి పొంగిపోతూ ఉంటాం. శాస్త్రానికి వస్తే గాని మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళమో అని కానీ తెలియదు మనకి. అందుకనే శాస్త్రానికి వచ్చిన తర్వాత చాలా మంది సైలెంట్ గా వింటుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలన్నీ బయటపడుతుంటాయి. అహో నేను అట్లా అనుకునేవాడిని, ఇలా అనుకునేదాన్ని, అట్లా అనుకునేదాన్ని అంటే ఇప్పుడు శాస్త్రం చెప్తూ ఉంటే అట్లా గప్పు చిప్పునైపోతాం. ఎంత మూర్ఖంగా ఆలోచించాను, ఎంత హీనంగా ఆలోచించాను భగవంతుని గురించి అని తెలుసుకుంటాం. పర్వాలేదు, కృష్ణుడు అంటాడు ఏదో ఆలోచించావు కదా నా గురించి, పర్వాలేదు అదే చాలు నాకు, తర్వాత నేనే నీకు జ్ఞానం వచ్చేట్లు చేస్తాను అని చెప్పి 8వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఏమనంటే, హే అర్జున, నా స్వరూపం ఇంతవరకు నేను ఏం చెప్పాను నీకు? నా మాయా స్వరూపాన్ని గురించి చెప్పాను. మాయ రెండు విధాలు, వ్యక్తం అవ్యక్తం. ఇప్పుడు మనం చూసే ప్రపంచం అంతా కూడా ఏమిటండి? ఒక పేరు, ఒక రూపం. మీరు ఏది చూసినా కూడా ఒక రూపాన్నే కదా చూస్తున్నారు, దానికి ఒక పేరు ఉంటుంది. నేను ఫలానిది చూస్తున్నాను అంటే ఒక రూపాన్ని చూస్తున్నారు, ఆ రూపానికి వెనకాల ఒక పేరుంది. దానికి నామరూపాన్ని చూస్తున్నారు, కనపడుతున్నవి, వినపడుతున్నవి, మన స్పర్శకి తెలుస్తున్నవి, ఇవన్నీ వ్యక్తమైనవి అని అర్థం. మాయ వ్యక్తమైంది, వ్యక్తమైన మాయను చూస్తున్నారు మీరు. ఇంగ్లీష్లో వాళ్ళు మ్యాటర్ అంటారు. ఈ వ్యక్తం కాకుండా ఉంటుంది, రాత్రి నిద్రపోతాం. మరి మాయ ఎక్కడికి పోతుంది? ఏ రూపము కనపడదు, ఏ పేరు తెలియదు. మీ పేరే తెలియదు, మీ రూపం కూడా తెలియదు. అప్పుడు ఏమైంది మాయకి? మన వాళ్ళు తెలుగులో అంటుంటారు మాయదారి అంటుంటారు చూసారా. ఆ పదానికి ఇంతవరకు అర్థం ఆలోచించలే మనం ఎప్పుడు. మాయదారి అంటే ఏమిటి అని ఇప్పుడు అర్థమవుతా ఆలోచిస్తున్నాను. ఇవాడు ఫస్ట్ టైం, నేను కూడా ఎప్పుడు ఈ పదం వాడలేదు ఇంతవరకు 17 సంవత్సరాల్లో తెలుగులో. ఎప్పుడన్నా వాడానా? వాడలేదు కదా. మాయ వాడాను కానీ మాయదారి అని వాడలే. కానీ మన ఇళ్లల్లో చిన్నప్పుడు అంతా వింటుండేవాడు మాయదారి అని. మాయదారి అంటే చూసారా, ఏదైనా మోసగించిన తప్పు చేసిన మాయదారి అంటారు. ఏం వేదాంతం చదువుకొని చెప్పారండి వాళ్ళు మాయదారి అని? అంటే మోసం చేస్తే ఒక వ్యక్తి మాయదారి అంటారు. అంటే మాయదారిలో వెళుతున్నవాడు అని అర్థం. మాయదారి చాలా బాగుంది పదం కదా, చాలా క్యాజువల్ గా. మీరు విన్నారో లేదో, నేను మాత్రం అనేక సార్లు విన్నాను చిన్నప్పుడు. మన ఆంధ్రాలో ఈ మాయదారి అనేది చాలా ఎక్కువగా వాడతారు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది అనుకోకుండా ఒక కొత్త పదం వచ్చింది. ఇప్పుడు అనుకుంటున్నా, ఇంటి దగ్గర కూడా అనుకోలేదు అసలు ఈ పదం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మీ యొక్క ఏకాగ్రత, మీ శ్రద్ధ, భక్తి వినంగానే నాకు అన్ని లోపల నిజట వస్తూ ఉంటాయి. ఈ మాయదారి అంటే ఏమిటంటే, ఈ ప్రపంచం అంతా మాయదారి అంటే మాయ యొక్క వ్యక్త స్వరూపం అన్నారు. కనపడుతుంది, కనపడకుండా పోతుంది. చూడండి, మనం చూసే వస్తువులన్నీ శాశ్వతంగా ఉంటున్నాయా? లేవు. కొంతసేపు కనపడుతున్నాయి, కొంతసేపు కనపడకుండా పోతున్నాయి. కొంతసేపు కనపడతాయి, కొంతసేపు కనపడకుండా పోతూ ఉంటాయి. ఏదైతే కనపడుతూ కనపడకుండా పోతూ ఉంటుందో అదే మాయదారి అని అర్థం. వ్యక్తమయ్యే మాయ, కనపడేటప్పుడు వ్యక్తమవుతున్నది, కనపడినప్పుడు అవ్యక్తంగా వెళ్ళిపోతున్నది. అవ్యక్తంగా వెళితే మాయ, వ్యక్తమైతే ప్రకృతి అన్నారు. ఎప్పుడైతే మాయని కృతి యోగ్య, దాన్ని అనేక రూపాల్లోనూ చూస్తే దాన్ని ప్రకృతి అంటారు, కనపడకపోతే మాయ అంటారు. కనుక మాయకి రెండు రూపాలు ఉన్నాయి, కనపడే రూపం, కనపడని రూపం అన్నారు కృష్ణ పరమాత్మ చెప్తూ. హే అర్జున, క్రిందటి శ్లోకంలో ఏం చెప్పారు, 19వ శ్లోకంలో, భూతగ్రామ స్వయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. ఈ మాయ అనేటువంటిది పంచభూతాలతో కూడినటువంటి మాయ, కనపడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనుషులు, పేర్లు, ఊర్లు అన్ని కూడా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి, మళ్ళీ కాలగర్భంలో పై కనపడుతూ ఉంటాయి. పుట్టగొడుగులు అంటారు చూసారా, ఇది ఒక వార్త కూడా వాడతారు మన వాళ్ళు, మష్రూమ్స్ అంటారు ఇంగ్లీష్ లో. కొన్ని అప్పుడప్పుడు వచ్చిపోయే వాటన్నిటికీ మన వాళ్ళు ఏం పేరు పెట్టారు తెలుసా, పుట్టగొడుగులండి అంటుంటారు. మధ్య మధ్యలో దేవుడి పేరుతో వస్తుంటారు కొంతమంది, మధ్య మధ్యలో దేవుడి పేరుతో కనపడుతుంటారు. అంతకు ముందు లేరు వాళ్ళు, తర్వాత ఉండరు. ఎక్కడికి పోతాడో తెలియదు, మాయమైపోతాడు. వచ్చే పోయే దేవుళ్ళు దేవుళ్ళు కాదు, పుట్టగొడుగులు అంటారు వాళ్ళని. అర్థమైందా? వచ్చే పోయే దేవుళ్ళని పట్టుకోకూడదు. సనాతనంగా మన తాతల ముత్తాతల కాలం నుంచి మనం పూజిస్తున్న దేవుణ్ణి మర్చిపోకూడదు. రకరకాల వాళ్ళు వచ్చి నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అంటాడు. వీళ్ళు అందరూ ఆ దేవుడు ఎమ్మడి పడతారు. వీళ్ళందరూ పుట్టగొడుగు లాంటి వాడు. పుట్టగొడుగు ఎంతసేపు ఉంటుందో తెలుసా? ఆ వర్షం పడిచినప్పుడు గిడగిడగిడగిడ వచ్చేస్తుంది, ఇంత పెద్దది కనపడుతుంది. మళ్ళీ ఎండ రాగానే దృష్టిన పోతుంది. ఈ వార్త కూడా ఎక్కువగా మనం వింటాం, పుట్టగొడుగులండి అంటారు. ఈ మాయ పుట్టగొడుగు లాంటిది, పుట్టగొడుగు లాంటిది. అర్థమైందా? కనుక మనం భగవంతుణ్ణి పూజించాలి కానీ వ్యక్తుల్ని పూజించకూడదు. అర్థమైందా? పుట్టగొడుగు లాంటి వాడని వ్యక్తుల్ని పూజిస్తే మనం జ్ఞానాన్ని పొందలేం. భగవంతుణ్ణి పూజించాలి. ఒక వ్యక్తిని గౌరవించచ్చు, భగవంతుణ్ణి ఆరాధించాలి, గురువుల్ని గౌరవించాలి. అర్థమైందా? అది మర్చిపోయిన రోజు సమాజానికి కీడు. అది మర్చిపోయిన రోజు సమాజానికి కీడు. సమాజానికి కీడు అంటే సమాజం అంటే ఎవరు? మనుషులే కదా. మనకు కీడు. సమాజంలో అన్ని ఉపద్రవాలే జరుగుతూ ఉంటాయి. కనుక మనం తరతరాలుగా పూజిస్తున్న భగవంతుణ్ణి వదలకూడదు. ఎవరైనా వదిలితే వాళ్ళు పడే కష్టాలంతా ఇంత కాదు. అందుకని ఇప్పుడు పరిగెత్తుకుంటూ కులదైవానికి పరిగెడుతున్నారు అందరు. ఇంతకాలం ఏమైంది కులదైవం? ఏదో ప్రాబ్లం రాగానే కులదైవం, కులదైవం అంటారు. ఎందుకు? అదే కులదైవం అంటే చూసారా, మన కులంలో ఎప్పుడెప్పటి నుంచో మనం పూజిస్తున్న దేవుడు తరతరాలుగా. ఆయన ఎప్పుడు పుట్టాడని చెప్పండి, ఆయనకేమన్నా పుట్టుక ఉన్నదా? లేదు కదా. ఆయన రాముణ్ణి, కృష్ణుణ్ణి మాత్రమే అవతారాలుగా మనం అంగీకరించాం. కానీ మరి ఏవి కూడా అవతారాలను మనం అంగీకరించాం శాస్త్రంలో. అర్థమైందా? అది మర్చిపోయిన రోజు మనం దారి తప్పాము అని అర్థం. మనం దారి తప్పామని చెప్పే నాథుడు లేడు. దారి తప్పామని తెలియదు, దారి తప్పామని చెప్పే నాథుడు లేడు. చెప్పినా వినే నాథుడు లేడు. అది ప్రాబ్లం. అసలు ఈ నాథుడు ఉన్నాడు, చెప్పేవాడు అసలు అర్థం చేసుకునే నాథుడు లేడు. ఇది ఒక పద్ధతి, ఇది ఒక సంప్రదాయం, ఇది ఒక శాస్త్రం, ఇది ఉన్నది అని చెప్తే వినే నాథుడెవడు, చెప్పేవాడెవడు. అది చెప్పేవాడికి తెలిసి ఉండాలి సరిగా చెప్పడానికి. కనుక భగవంతుడు అనేవాడు రాముడు కృష్ణుడు అవతారాలుగా మనం పురాణాలలో చెప్పబడిన వాళ్ళే అవతారాలు. కానీ పురాణాలలో మన 18 పురాణాలలో లేని అవతారాన్ని మనం అంగీకరించాం. అర్థమైందా? ఇది శాస్త్రం మీద భక్తి అంటే. మనకు నిజంగా వేదం మీద భక్తి ఉన్నది అంటే, కృష్ణుడి మీద భక్తి ఉన్నది అంటే, పురాణాల్లో చెప్పినటువంటి అవతారాలని మనం అంగీకరిస్తాం. కానీ మిగతావి ఏమీ అంగీకరించాం. ఒకవేళ మనం దారి తప్పి పోయినా కూడా అప్పుడేమవుతుందంటే, మనం మన యొక్క ఆగమ శాస్త్రాన్ని, మన పూజ, మన పద్ధతులన్నీ మర్చిపోయి మనుషుల్లో ఒక మానసికమైన బలహీనత, భయం ఎక్కువైపోతుంది. అందుకనే ఎక్కువైంది ఇప్పుడు జనానికి, భయం ఎక్కువ అవుతున్నది. ఎప్పుడైతే నువ్వు పూజ పునస్కారాలు చక్కగా పద్ధతి అన్ని వదిలిపెడతావో, అప్పుడు నీకు విపరీతమైన భయం వస్తుంది. అందుకని చాలా మంది ఇప్పుడు భయంలో పడిపోయినారు. ఆ భయం వల్ల రోగాలు వస్తున్నాయి. అర్థమైందా? ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు చూడండి, ఈ యొక్క నా మాయా స్వరూపం, మాయా మానుష వేషధారి అన్నాడు ఆయనే. నేను కృష్ణ రూపం నా మాయా స్వరూపం అర్జున, నా లీలారూపం అన్నాడు. ఆయన నిజస్వరూపం కాదు, ఆయన చెప్పలేదు ఎప్పుడు అది నా నిజస్వరూపం అని. నేను భగవత్ స్వరూపం ఆయన చెప్పలేదు. చూసారా, మాయా మానుష వేషధారి అన్నాడు. అది భగవంతుడి అవతారం అంటే. ఇది నా మాయా స్వరూపం, నా నిజస్వరూపం కాదు. ఏమిటి నా మాయా స్వరూపం? పంచభూతాలుగా నేను కనపడతాను. ఆ పంచభూతాల్లో నుంచి అనేక రూపాలుగా నేను కనపడతాను. ఇప్పుడు ఈ శరీరం ఏమిటండి? పంచభూతాలు. మాయే పంచభూతాలుగా మారుతుంది, ఆ పంచభూతాలే శరీరంగా మారింది. ఈ జ్ఞానం మనకి రావడానికి ఎంతకాలం పట్టింది? 1వ అధ్యాయంలో వచ్చిందా? 2వ అధ్యాయంలో వచ్చిందా? 2వ అధ్యాయంలో ఎంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు కృష్ణ పరమాత్మ. అప్పుడంతా మాకు అర్థం కాదండి. ఏమంటే ఎదగాలి కదా. కనుక మాయారూపంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి పంచభూతాలుగా మారి పంచభూతాలే శరీరంగా మారింది. అందుకని ఇది వస్తూ పోతూ ఉంటుంది, వ్యక్తం అవుతుంది, అవ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నదా లేదా? పంచభూత నేను చెప్పానా, స్మైలింగ్ పంచభూతాలు ముందు కూర్చొని ఉన్నాయి. ఎవరు ఎదురుగా కూర్చున్నది అంటే నేను చూసేది ఎవరిని ఇప్పుడు తెలుసా? మీరు ఎవరిని చూస్తున్నారు? పంచభూతాలు చూస్తున్నారు ఒక చోట. నేను పంచభూతాలనే చూస్తున్నాను. నమ్మ శక్యం అవుతున్నదా మీకు? లాజికల్ గా మనం ప్రూవ్ చేసుకున్నాం కదా. నీరున్నది శరీరంలో, గాలి ఉన్నది, అగ్ని ఉన్నది, ఇవన్నీ వాయువు, గాలి అంటే వాయువు, అన్నీ ఉన్నాయి కదా. ఆకాశాన్ని ఆక్రమించున్నది కదా చోటుని. ఇది పంచభూత శరీరం కాక ఏమిటండి? భౌతిక కాయం అంటారు. భౌతిక కాయం, భౌతిక కాయం అంటే ఏమిటి? పంచభూతాలతో చేయబడినటువంటి శరీరం భౌతిక కాయం. ఈ భౌతిక కాయం మాయ వ్యక్తమవుతూ అవ్యక్తం అవుతున్నదని చెప్పి ఇంతవరకు చెప్పి, అర్జున ఈ భౌతిక కాయం వ్యక్తం అయినా కూడా ఇది చెలిస్తుందని చూసావా? భౌతిక కాయం పంచభూతాలతో చేయబడింది, జడం. పంచభూతాలు జడమా చేతనమా? జడం. పంచభూతాలతో చేయబడిన శరీరం మాత్రం జడమే అయి ఉండాలి. జడమే, జడమే. పంచభూతాలతో చేయబడిన శరీరం జడం. మరి జడమైతే ఈ శరీరం కదులుతున్నదే, చేతనంగా ఉంది అంటే పంచభూతాల కంటే వేరుగా ఏదో ఉండి ఉండాలి. అర్థమైందా? నీరు జడం, గాలి జడం, అగ్ని జడం, ఆకాశం జడం, భూమి జడం. 3-5 జడ పదార్థాలతో చేయబడిన శరీరం జడం. కానీ శరీరం కదులుతున్నది అంటే వీటన్నిటి కాకుండా వేరే ఏదో ఉండాలి. ఆ వేరే ఏదో ఉన్నదని దాన్ని తెలుసుకోవాలని ఉందా లేదా మీకు? చెప్పండి మీరే. లేదండి, నాకు ఈ భౌతిక కాయమే చాలా ఇష్టం. అంటే జడ పదార్థంలాగా ఉంటారా? జడ పదార్థాన్ని కదిలిస్తున్నటువంటి చేతనం 2వ అవ్యక్తం అన్నారు. తస్మాత్ అంటే వ్యక్తమయ్యే మాయ అవ్యక్తమయ్యే మాయ కంటే కూడా, తస్మాత్ అన్య భావ అవ్యక్త సనాతన అన్నారు. వ్యక్తమయ్యే మాయ అవ్యక్తంగా ఉన్న మాయ కంటే వేరైన ఇంకొక అవ్యక్తం ఉంది, అవ్యక్తం 2, అన్య వేరు, పర బియాండ్, చాలా బియాండ్ అంటే ఏమిటి, పరహ అంటే దానికి దీనికి సంబంధం ఉండదు అస్సలు. కలగనే వాడికి, మెలుకుతో ఉన్నవాడికి, మనం పడుకున్నాం నిద్రపోతున్నాం, శరీరం మంచం మీద పడుకోనుంది, కలగంటున్నాడు ఈ వ్యక్తి, కలలో అనేకం చూస్తున్నాడు, ఆ చూసే వస్తువులన్నీ కూడా ఇతని మనస్సు నుంచే ఉద్భవిస్తున్నాయి కలలో. ఆ చూసినవి, వర్షాన్ని చూశాడు, ఆ వర్షం ఇతన్ని, ఈ శరీరాన్ని, మంచం మీద పడుకున్న శరీరాన్ని తడుపుతుందా? అగ్ని చూశాడు కలలో, ఆ అగ్ని ఇతన్ని కాలుస్తుందా? ఎందుకంటే అది ప్రాతిభాసిక సత్యం, ఈ శరీరం వ్యావహారిక సత్యం, అది నిజంగా లేదు. లేనిది కాల్చలేదు, లేని నీరు తడపలేదు, అది పరహ అంటే. అర్థమైందా? బియాండ్ బేకర్ ఈజ్ బియాండ్ ద డ్రీమర్. అవునా? అది పరహ అంటే. బియాండ్ అంటే అర్థమైందా? ఇప్పుడు రెండు సత్యాలివి, అది ప్రాతిభాసిక సత్యం, ఇది వ్యావహారిక సత్యం. అందుకే పొద్దున నిద్ర లేవగానే హాయిగా లేచి కూర్చుంటాడు. నిన్న రాత్రి పులి చూశాడు, సింహాన్ని చూశాడు, మంటలు చూశాడు కలలో, ఏమన్నా అయిందా? ఏమీ కాలేదు, హాయిగా కూర్చున్నాడు. పొద్దున్న లేచి కూడా కాఫీ తాగుతున్నాడు. ఏ ఎందుకు తాకలేదు అవన్నీ కూడా అతన్ని అన్నాడు. అవన్నీ ఎక్కడున్నాయండి? లేవు కదా, ఉంటే కదా నిజంగా తాకడానికి, తడపడానికి, కాల్చడానికి. ఓ, ఇంత జ్ఞానం ఉన్నదా నీకు? అవునండి, నాకు బాగా తెలుసు. ఏం పిహెచ్డి చదివావు, ఏ కాలేజీకి వెళ్ళి చదివావు? నా అనుభవం, నన్ను ఏం చేయడం లాది, అవి పొద్దున లేవంగానే కనపట్టాలి, అందువల్ల అవి నిజం కాదు. ఏ కాలేజీకి వెళ్ళలేదే, ఏ పిహెచ్డి చదవలేదే, ఎలా తెలిసింది? మేలుకున్నావు, మేలుకోవడం వల్ల తెలిసింది. అవునా? అదేవిధంగా ఇప్పుడు నీ నిజస్వరూపానికి అవ్యక్తం నెంబర్ 2, రెండవది, దానికి మేలుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. మేలుకోవడం అంటే ఏమిటండి? ఏం చేశారు మేలుకొని? తెలుసుకున్నారు. మేలుకోవడం అంటే ఏమిటి? చిన్నప్పుడు పాట పాడుతుంటారు, మేలుకో సుగుణాల వాళ్ళ జానకి లోళ్ళ భక్తాపాల మేలుకో అంటారు. మేలుకోవడం అంటే ఏమిటి అర్థం చెప్పండి మీరే. మేలుకో అంటే ఏమిటి అర్థం? ఆలోచించాం, టక్ టక్కని చెప్పేస్తాం సమాధానాలు. ఆలోచించాలి, ఏమీ కాదు. మేలుకోవడం అంటే తెలుసుకోవడం. ఎప్పుడైతే మేలుకున్నావో అప్పుడు తెలుసుకుంటున్నావు కదా, మేలుకున్నప్పుడే కదా తెలుసుకుంటున్నావు, మేలుకొని నిద్రపోతున్నప్పుడు తెలుసుకున్నావు. మేలుకోవడం అంటే ఏమి లేదు, తెలుసుకోవడం. ఎందుకంటే మేలుకోగానే పాలవాడు వచ్చాడా లేదా, నీళ్ళు వచ్చినాయా లేదా, ఇవన్నీ తెలుసుకుంటున్నావా లేదా? అందుకని మనకి ఇచ్చిన బుద్ధిని, భగవంతుడు ఇచ్చిన బుద్ధిని చక్కగా ఉపయోగించుకోవాలి. చక్కగా ఉపయోగించుకోవడం అంటే శాస్త్రం చదివితే బుద్ధి పెరుగుతుంది, ఆలోచన విధానం పెరుగుతుంది. మేలుకోవడం అంటే అది అర్థం. మేలుకోవడం అంటే తెలుసుకోవడం. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉన్నావో అది జాగ్రత్త అవస్థ అన్నాం. ఎందుకు జాగ్రత్త అన్నాం తెలుసారిది? మెలుకుతూ ఉన్నావు, తెలుసుకుంటున్నావు. అదేవిధంగా ఈ అవ్యక్తం 2 అనే దానికి మేలుకోవాలి. మేలుకోవాలి అంటే చెప్పండి మీరే, మేలుకోవాలి అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకోవాలి. అవ్యక్తం 2 అనేది నా నిజస్వరూపం అర్జున. నా అవ్యక్తం మొదటిది వ్యక్తం అయ్యే ప్రపంచం, ఈ 2 కూడా నా మాయ అన్నారు. కానీ జనం ఆ మాయ, నా మాయ వెంట పడుతుంటారు, నా మాయా రూపాన్ని పట్టుకున్నారు, దాన్ని పట్టుకుని వెళ్ళాడతారు, నేను చెప్పిన మాటలు వినరు అంటాడు ఆయన కృష్ణ పరమాత్మ. నా మాయా రూపాన్ని పట్టుకొని నా దగ్గరికి రావాలి, కానీ నా మాయా రూపాన్ని పట్టుకొని నన్ను వదిలిపెడతారేమిటి? నా అవ్యక్త రూపాన్ని వదిలిపెట్టేసి నా మాయా అవ్యక్తాన్ని పట్టుకున్నారు అందరు. అందుకని ఏ రూపాన్ని మనం పూజించినా కూడా భగవంతుడి యొక్క రూపం అది, ఆయన మాయా రూపం. కనుక ఆ మాయా రూపం నిజం కాని రూపాన్ని పట్టుకుంటే బాధలే కదా. కలకంటూ కలలో ఉన్న పదార్థాలన్నీ మేలుకోకుండా కలలో అన్నీ నిజం అనుకుంటే బాధపడుతున్నాడా లేదా? అక్కడ పరుసు పోగొట్టుకుంటాడు, అక్కడ ట్రైన్ మిస్ అవుతాడు, అక్కడ టికెట్ మర్చిపోతాడు, అక్కడ హాల్ టికెట్ మర్చిపోతాడు, ఇక్కడ దానికి అక్కడ సంసారం. కారణం ఏమిటి? మేలుకోలే, బాధపడుతున్నాడు. మేలుకుంటే ఆ బాధ ఉండదు, కల భయం ఉండదు. ఇక్కడ కూడా మేలుకో, నేను కలకనేవాడిని కాదు, అది నిజం కాదు, నేను ఇక్కడ మంచం మీద పడుకున్న వ్యక్తిని వేరే, నువ్వు మేలుకున్నావు కదా. అదేవిధంగా ఈ మేలుకున్నవాడు కూడా సత్యం కాదు, ఈ వింటున్నటువంటి మేలుకున్నవాడు కూడా నిజంగా సత్యం కాదు. ఇప్పుడు ఎక్కడికి మేలుకోమంటారు స్వామిని, ఇక్కడ ఉన్నవాం కదా అంటారు. ఇక్కడ ఉంటూనే, ఈ శరీరంలో ఉంటూనే నేను ఆత్మస్వరూపాన్ని, చైతన్యాన్ని తెలుసుకో. అక్కడ మేలుకో అంటే తెలుసుకోనే కదా చెప్పాను. ఇక్కడ మేలుకో అంటే ఉత్తిష్టత, జాగ్రత్త అంటే మేలుకో, తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? మాట్లాడుతున్నాను కదా, తొంతుని పిబుటేటట్టు రెండు గంటలు మాట్లాడుతున్నాను కదా. గురువు చెప్పే దేనికోసం? నువ్వు తెలుసుకో అని గురువు ఆశిస్తున్నారు. అటువంటిప్పుడు మనం తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? అర్జున, సనాతన అవ్యక్త, అవ్యక్తాత్ అంటే కనపడనటువంటి మాయ కంటే కూడా నేను అతీతుణ్ణి. పరహ, పరహ తస్మాత్, ఆ అవ్యక్తానికంటే నేను వేరైనటువంటి వాణ్ణి. నేను సనాతనం, ఎప్పుడు ఉంటాను, నిత్యంగా ఉంటాను. నన్ను తెలుసుకున్న తర్వాత ఇంకా మాయ ఉండదు, మాయ వాళ్ళని ఏమి చెయ్యదు, మాయ ఉండదు కూడా. ఇది కనుక తెలుసుకుంటే, తస్మాత్ అవ్యక్తాత్ పరహ సనాతన అవ్యక్త అహమస్మి అన్నారు. నేను ఎక్కడ ఉన్నాను? ఈ అవ్యక్త స్వరూపం నెంబర్ టూ, నా స్వరూపం, సనాతనమైన స్వరూపం. నేను ఎక్కడున్నానో చెప్పనా? ఎదుగుతావా? దాగుడు ముచ్చి ఆడదామా? ఇద్దరం దాగుడు మూతలాడదామా? నన్ను పట్టుకో, కృష్ణుడు అంటున్నాడు. నన్ను పట్టుకో, చేతనైతే ఎక్కడుంటానో తెలుసా నేను? ఎస్ సర్వేషు భూతేషు, అన్ని జీవరాశుల్లో వాళ్ళ శరీరాల్లో ఉంటాను. ఏ శరీరాలు? నశించే శరీరాల్లో నేను ఉంటానన్నాడు. చూడండి రెండో లైన్, యహ సహ, ఏ అవ్యక్తుడై రెండు స్వరూపం, నా సనాతన స్వరూపం అని చెప్పాను. సహ అతడు సర్వేషు భూతేషు, అన్ని భూత జీవరాశుల యందు. మనం జీవరాశులమా కాదా? ఆయన చెప్తున్నాడు అన్నింటి యందు నేనున్నాను, అన్ని జీవరాశులు అని ఆయన చెప్తే ఇక్కడ అర్థం చేసుకోవడం పోయి ఎక్కడెక్కడో వెతుకుతాడు పిచ్చివాడు. నేను అన్ని శరీరాల్లో ఉన్నాను అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని దీనికి పోషణ చేసి, స్నానం చేయించి చేయించి చేయించి, ఇడ్లీ పెట్టి పెట్టి పెట్టి, నిద్ర పుచ్చి దీనికి కాల్చి చేసి అయ్యేటప్పటికీ ఎందుకు ముసలితనం వస్తుంది, వెళ్ళిపోతున్నది. తర్వాత టాటా బై బై చీరిగో అంటుంది. ఈ లోపల నేనున్నాను ఈ శరీరంలో, సర్వేషు భూతేషు, వాళ్ళ శరీరంలోనూ ఉన్నాను, వాళ్ళు ఎదురుగా చూస్తున్న శరీరంలోనూ నేనున్నాను, సనాతన అవ్యక్తుడిగా ఉన్నాను. ఎటువంటి శరీరాలు? నశ్యత్సు, నశించే శరీరాలు ఇవన్నీ, వాటిట్లో నశించకుండా నేనున్నాను. న వినశ్యతి, నేను నశించకుండా నేనున్నాను అన్నాడు. చూడండి, నశించే శరీరాలన్నింటిలో నేనున్నాను, నశించకుండా అన్నాడు. నశించే దాన్ని పట్టుకుంటారా, నశించని దాన్ని పట్టుకుంటారా? మీరే చెప్పండి. మీకు నశించేది కావాలా, నశించనిది కావాలా అంటే అడగాల, ఏమిటి స్వామిని మాకు తెలియదా? నశించనిది కావాలి అన్నాడు. చిన్న ఉదాహరణ ఆలోచిస్తే, బల్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఫ్యాన్ వస్తుంటాయి పోతుంటాయి, మారుస్తున్నాం. ఎలక్ట్రిసిటీని ఏమన్నా మార్చారా? ఇల్లు కట్టినప్పుడు కనెక్షన్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ, ఏమండి బల్బులు మార్చాం, ఫ్యాన్ మార్చాం, ఎలక్ట్రిసిటీ కూడా మారుద్దామా? వినశ్యస్సు న వినశ్యతి. ఇంతకంటే తేలిక ఉదాహరణ ఏం చెప్పమంటారు చెప్పండి? ఇది విన్నా కూడా అర్థం కాలేదండి. ఇంకా భగవంతుడే రక్షించాలి వాళ్ళని. బల్బు టప్పును పోతుంది మన ఇంట్లో. మన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటే ఎన్ని బల్బులు మార్చాము, ఎన్ని ఫ్యాన్లు మార్చాము, ఎలక్ట్రిసిటీని మార్చారా? అదే విధంగా శరీరంలో ఆత్మ ఎలక్ట్రిసిటీ లాంటిది. ప్రతి శరీరంలో నేనున్నాను అర్జున. ఈ బల్బుల లాంటి శరీరాలు వస్తుంటాయి పోతుంటాయి నీటి బుడకల్లాగా, నేను మాత్రం నశించను. అది ఎట్లా? నువ్వు నశించవని నాకేమిటి ప్రూఫ్ అంటావా? ఎలక్ట్రిసిటీ నశించదని ఏమిటి ప్రూఫ్ నీకు? చూసావా? చెప్పు నువ్వే. ఆహా చూడలేదు, అదే ఎలక్ట్రిసిటీ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఎట్లా తెలిసింది అది? ఇది అంతే. ఏ అది నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్మలేవు చెప్పు? అది నమ్మావు కదా. ఎలక్ట్రిసిటీ నేను చూసావా? చూడలేదు. ఎలక్ట్రిసిటీ మారిందా? మారలేదు. ఏ నువ్వు ఎక్కడ చూసావు మారలేదని చెప్తున్నావు? నాకు తెలుసండి. తెలుసా? అదే విధంగా ఇది కూడా తెలుసుకోవచ్చుగా, ప్రయత్నం చేయొచ్చు కదా. ఊరికేమన్నా కాక చిన్న కథల పిట్ట కథల ఇవేమన్నా, భగవద్గీత అంతటి శాస్త్రాన్ని నేను ఇస్తే అందులో నేను చెప్పితే వినడానికి రావడానికి కష్టపడుతున్నారే జనం, నా మాట వినరు, నన్ను మాత్రం పూజిస్తారు, నన్ను గురించి పాడతారు, నేను చెప్పింది వినరు. చెప్పిన మాట వినే పిల్లలు కావాలా, చెప్పిన మాట వినని పిల్లలు కావాలా? మీకు మీరు చెప్పిన మాట వినే పిల్లలైతే మీకు ఇష్టమా, చెప్పిన మాట వినని పిల్లలు ఇష్టమా స్వామిని? అది మాకు తెలుసండి. మరి అయితే భగవంతుడు మీకు తండ్రిగా కాదా? మీరే చెప్పండి, భగవంతుడు తండ్రిగా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మరి ఆయన తండ్రి అని ఒప్పుకుంటే ఆయన మాట ఎందుకు వినరు? మీరు వింటే ఆయన ఇష్టపడతాడు, మీరు వినకపోతే అయిష్టపడతాడా? తండ్రి అయిష్టపడతాడా? పిల్లవాడు వినకపోతే తండ్రి ఎలా భావిస్తాడు? బాధపడతాడు. అంటే మీరు భగవంతుని బాధ పెడుతున్నారా లేదా చెప్పండి మీరే. స్వామిని మేము భగవంతుని బాధ పెడుతున్నామని మీరు మరీ బాధ పెడుతున్నారు స్వామి. నేను బాధ పెట్టడం లేదు, నేను గుర్తు చేస్తున్నాను. మనం భగవంతుణ్ణి ఏ విధంగా బాధ పెడుతున్నామని మీకు తెలియజేస్తున్నాను నేను ఈ ఉదాహరణల ద్వారా. దీన్ని ఇంకా మీరు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించాలి. నేను భగవంతునికి ప్రీతి పాత్రుణ్ణైతే, భగవంతుడు నా హృదయంలో ఉండాలి అని అనుకుంటే భగవంతుడి మాట వినాలి. ఏ పిల్లలైతే తల్లిదండ్రుల మాట వింటారో తల్లిదండ్రుల హృదయాల్లో ఉంటారు ఆ పిల్లలు, ఉంటారా లేదా? ఎప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళని గురించి ఆలోచిస్తుంటారు? భగవంతుడిని మీ గురించి ఆలోచించాలా వద్దా? మీ క్షేమాన్ని గురించి ఆలోచించాలా వద్దా? కనుక మీరు భగవంతుని గురించి ఆలోచించాలి, భగవంతుని మాట వినాలి. ఏమిటా మాట? నేను అన్ని శరీరాల్లో ఉన్నాను, నశించే శరీరాల్లో ఉన్నాను అన్నాడు. అప్పుడు నా శరీరంలో ఉన్నాడన్నమాట. ఏ విధంగా ఉన్నాడు తర్వాత చెప్తారు ఆయనే. నేను ఏ విధంగా ఉన్నానో చెప్తాను విను తర్వాత శ్లోకంలో. శరీరం నశిస్తుంది, నేను నశించనన్నాడు. ఆ నశించినటువంటి స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి మనం. మీరు ఎలక్ట్రిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, బల్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారా? కనపడేదానికి ఇంపార్టెన్స్ ఇస్తాం, కనపడిన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను అని అంటారా? నువ్వు కనపడకపోయినా నువ్వు ఇవ్వకపోయినా దానికి ఏమీ నష్టం లేదు. అర్థమైందా? నువ్వు చూడకపోయినా దాన్ని, ఎలక్ట్రిసిటీని, దాన్ని గమనించకపోయినా, దాన్ని లెక్క చేయకపోయినా దానికేమిటండి నష్టం ఎలక్ట్రిసిటీకి? నువ్వు బల్బునే చూస్తున్నావు, చూడు బల్బు చాలా బాగుంది అన్నాడు. బల్బు బాగుంది, స్విచ్ ఆఫ్ అయ్యి తెలుస్తుంది ఆ బల్బు యొక్క గొప్పతనం. ఈ శరీరం కూడా అంతే. అమ్మాయి బాగుంది, 5.4 హైట్, కాంప్లెక్షన్ ఆల్సో వెరీ నైస్, ఫెయిర్ కలర్. ఇంత బల్బు చూసి ఆనందించడం అన్నమాట. ఓకే, ఆనందించు పర్వాలేదు, కనీసం దాని లోపల ఒక ఎలక్ట్రిసిటీ ఉంది అని గమనించాలి కదా. బల్బు కొనుక్కొచ్చాం, తుడిచి పెట్టుకుంటున్నాం, బాగుంది అన్నాం. సరే అయితే ఏమిటి ఈ బల్బు ఎంతసేపు? బల్బుకు బల్బు ఎవరు? విద్యుత్, ఎలక్ట్రిసిటీ. ఏది ఉంటే ఏది పనిచేస్తుందో, ఏది లేకపోతే ఏది పని చేయదో అది ముఖ్యం. అదేవిధంగా పై రంగులు, పై వ్యాసం చూసి మోసపోకూడదు. లోపల ఉన్న ఆత్మ నాశనం కానటువంటి చైతన్యాన్ని, ఈ జడ పంచభూతాల శరీరాన్ని నడిపిస్తున్నటువంటి కనపడనటువంటి శక్తిని గ్రహించాలి, ఆ ఆత్మని గ్రహించాలి మనం. అలా గ్రహించిన వాడే వివేకి, జ్ఞాని, జీవన్ముక్తుడవుతాడు. అప్పుడే మనిషి మనీషి అవుతాడు, లేకపోతే మనిషి దద్దమ్మ అంటారు తెలుగులో. చాలా పదాలు వస్తున్నాయి తెలుగులో, దద్దమ్మ అంటారు చూసారా? ఎవరు దద్దమ్మ తెలుసా? ఇప్పుడు హిందీలో బుద్ధు అంటారు. బుద్ధి లేనివాడు బుద్ధు, జ్ఞానం లేనివాడు దద్దమ్మ అంటారు. ఆ మాట అంటే ఎవరన్నా అంటే ఎంత కోపం వస్తుంది మనకు. కానీ దద్దమ్మలాగా ఉండి అంటే మాత్రం ఎందుకు కోపం వస్తుంది? శాస్త్రం అంటున్నది, నేను అనలేదండి, శాస్త్రం అంటున్నది. ఎవరైతే ఈ విషయాన్ని, పరమ సత్యాన్ని తెలుసుకోకుండా బల్బుల వెంట పరిగెడుతుంటారో, శరీరం మాయా, వ్యక్తం అవ్యక్తాన్ని గురించే మాయలు పడిపోతూ ఉంటారో, వాళ్ళందరూ మూర్ఖులు, అమాయకులు, అజ్ఞానులు, కష్టపడుతూ ఉంటారు. వ్యాధి, జర, మరణాలకి భయపడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళల్లో సుఖం ఉండదు, దుఃఖమే ఉంటుంది ఎప్పుడు కూడా. ఉన్న సుఖాలను కూడా వాళ్ళు అనుభవించలేరు, ఉన్న సుఖాలను కూడా వాళ్ళు అనుభవించలేరు. కానీ ఈ వ్యక్తి జ్ఞాని అయిన వాడు ఉన్న సుఖాలు లేకపోయినా ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఆయనకి, ఆ జ్ఞానికి, ఆమెకి కానీ ఆయనకి కానీ ఈ ఉన్న వస్తువులతో పని లేదు. ఉంటే ఓకే, లేకపోయినా డబుల్ ఓకే. ఉంటే తుడిచి తుడిచి పెడుతూ ఉండాలి, లేకపోతే ఒకటే, నో ప్రాబ్లం. అందుకనే జ్ఞానులైన వాళ్ళు ఎందుకు సింపుల్ గా ఉంటారు, అర్థమైందా? వాళ్ళ సమయాన్ని ఈ యొక్క చిన్న చిన్న యూజ్లెస్ థింగ్స్ కోసం వేస్ట్ చేసుకోరు. ఇవన్నీ వచ్చిపోతూ ఉండే, ఇవన్నీ నన్ను కట్టిపడేస్తాయి రేపు, ఎందుకు నాకు వద్దు నాకు వద్దు అని, ఇవన్నీ వద్దు 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 అన్నారు. కౌపీనం కలు భాగ్యవంత అన్నారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఏ సుఖభోగాలు వద్దు, ఏ యొక్క జంజాటాలు వద్దు, మాకేం వద్దన్నారు. ఏం లేకుండానే ఆనందో బ్రహ్మే దివ్య జనాత్, వీడికి అన్ని ఉన్నాయి. నిద్ర మాత్రలు వేసుకొని కష్టపడుతున్నాడు, నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా నిద్ర పట్టడం లేదు, డబుల్ డోస్ వేసుకున్నా కూడా నిద్ర పట్టడం లేదు, తింటే అరగదు, పడుకుంటే నిద్ర రాదు, చాలా కష్టాలు. ఎందుకు ఇటువంటి కష్టాలన్నీ కూడా అన్నా? నువ్వు బ్రహ్మస్వరూపాన్ని అయి ఉండి జీవాత్మగా కూర్చున్నాడు పాపం పరమాత్మ ఇక్కడ. ఎక్స్ పరమాత్మ జీవాత్మగా ఇక్కడ పాపం కూర్చొని వింటున్నాడు, నేను ఎప్పుడు ముక్తిని పొందుతాను? ఎవరు? ఫార్మర్ పరమాత్మ. ఆ గురువు చెప్పాలి, నువ్వు జీవాత్మవి కాదు పరమాత్మవే అని చెప్తూ ఉండాలి. అప్పుడు ఈ జీవాత్మ, ఓహో, నేను ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రెసిడెంట్ లాగా ఈ పరమాత్మ క్లాసులో కూర్చొని దిగులు పడుతున్నాడు, నేను జీవాత్మని కాదు పరమాత్మని అని స్వామిని చెప్తూ ఉన్నా కూడా. అవునా స్వామిని అంటున్నాడు పరమాత్మ. ఎప్పటికో అర్థమవుతుంది పాపం ఈ జీవుడికి, ఈ జీవాత్మకి తాను పరమాత్మని తెలుసుకుంటాడని చెప్పి ఆ గురువు గారు కూడా ఓపికగా చెబుతూ ఉన్నాడు. ఏదో ఒక మంచి రోజు రాకపోతుందా, అర్థం చేసుకోకపోతాడా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు గురువు, శాస్త్రం, భగవంతుడు. అర్థమైందా? ఆ పరమాత్మ అని తెలుసుకోని స్వరూపం, ఆ మాయ కనపడుతున్న శరీరం కాదు నువ్వు. వినశ్యతది చైతన్యం న వినశ్యతి, అది నీ నిజస్వరూపం. ఇంకా చెప్తాను విను అర్జున, తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. అందుకని చైతన్యంలో కాలం దేశం అన్ని ఉన్నాయి, అంతేకాని ఆత్మ అనేది భగవంతుడి నిజస్వరూపం. భగవంతుడి నిజస్వరూపం ఆత్మ యందు కాలము దేశం ఉన్నాయి, కానీ భగవంతుడు ఏ కాలంలో ఉన్నాడని అడగకూడదు, ఎక్కడున్నాడని అడగకూడదు. భగవంతుడిలో దేశం, భగవంతుడిలో కాలం ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడని అడుగుతారు ఏంటి? స్పేస్ అనేది, ఆకాశం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ నుంచే కదా పుట్టింది. ఆత్మ అనేది భగవంతుడి నిజస్వరూపం కదా, అవునా? ఆత్మ అనేది భగవంతుడి నిజస్వరూపం. ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది. ఆత్మ నుంచి ఆకాశం చోటు పుట్టినప్పుడు, చోటు పుట్టంగానే ఎప్పుడు పుట్టిందంటే టైం చెప్తున్నాం. కాలము దేశము ఎవరి నుంచి అయితే పుట్టినయో ఆయన ఎక్కడున్నాడని అడుగుతారు ఏమిటి? ఆయనలో దేశం కాలం ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఎప్పుడున్నాడని అడుగుతామేమిటి? ఇంతకంటే పైచ్యం కోటి ఉందా? కనుక నెవర్ ఆస్క్ వేర్ ఈస్ గాడ్, హౌ ఈస్ గాడ్ అడగకూడదు. అన్ని ఆయన ఎందే ఉన్నాయి. దేశం కాలం కూడా ఆయన ఎందే, ఆయన వ్యక్త స్వరూపాలవి. కాలం దేశం కూడా ఆయన కంటే వేరుగా లేవు, ఆయనలో ఉన్నాయి. ఆయన అంటే ఎవరు? ఆత్మస్వరూపంలో దేశము కాలము ఉన్నాయి, కానీ దేశంలో దేవుడు లేడు. కాలం ఒక పరిమితి, కాలంలో దేవుడు లేడు, కాలం ఆయనలో ఉన్నది. అందుకని ఇవన్నీ వేరు హౌ అనేది రూల్డ్ అవుట్. దేవుడు ఎట్లా ఉంటాడు, ఎట్లా ఉంటాడా? బొట్టిగా వేస్తే తెలుస్తుంది ఎట్లా ఉంటాడు. నీలాగే ఉంటాడు. ఎట్లా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, నువ్వేం చేస్తున్నావు? పరమాత్మే కదా, అదే చేస్తుంటాడు. మాయా శరీరంతో పనులు చేస్తుంటాడు. జీవాత్ముడిగా, అజ్ఞానిగా కష్టపడుతూ ఉంటాడు. గురువు దగ్గరికి వెళితే పరమాత్మ నువ్వు అని గుర్తు చేస్తాడు. కృష్ణ పరమాత్మ పాపం ఎంత కష్టపడుతున్నారు చూడండి, ఆయనకి నేను సహాయం చేస్తున్నా. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఆయనకంటే నేనంటే ఎంత ఇష్టమో తెలుసా కృష్ణ పరమాత్మకి, అవునా కాదా? హూ ఇస్ డియరెస్ట్ అన్నాడు కృష్ణ పరమాత్మ. నా గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మీ గురించి ఎవరైనా పొగుడుతుంటే మీకు ఇష్టమా కాదా? మీ గురించి ఎవరైనా చెప్తూ ఉంటే వింటారో లేదో, ఉంటారో లేదో, మీరు చెప్తూ ఉన్నారనుకోండి, మీకు ఇష్టమా కాదా? నేను కృష్ణ పరమాత్మ గురించి చెప్తున్నా, ఆయన నిజస్వరూపాన్ని గురించి చెప్తున్నా, ఆయన మాటల గురించి చెప్తుంటే ఆయనకు ఎంత ఇష్టం నేనంటే. అప్పుడు వినేవాళ్ళంటే ఇష్టమా కాదా? చెప్పేవాడంటే ఇష్టం ఉన్నప్పుడు చెప్పేవాడు ఎప్పుడవుతాడు? వినేవాడు ఉన్నప్పుడే కదా. అప్పుడు చెప్పేవాడు ఇష్టం అయితే వినేవాళ్ళు కూడా ఆయనకి చాలా ఇష్టం, అత్యంత ఇష్టం. అదే అత్యంత ఇష్టం. సో కనుక మీరంటే కూడా కృష్ణ పరమాత్మకి ఇష్టం. మీరు వినలేదనుకోండి క్లాసుకి రాకపోతే, తర్వాత శ్లోకం 21.
అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమం గతిం యం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ.
ఈ రెండు మూడు శ్లోకాల గురించి, 20, 21, 22, 23 శ్లోకాలు ఎన్ని గంటలైనా చెప్పచ్చు, అంత ఉంది. కానీ భగవద్గీతలో ఇంతకంటే పైకి చెప్పలేము, ఎందుకంటే ఇది డైల్యూటెడ్ సబ్జెక్ట్ భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఇంకా బాగా వినాలంటే ఈయన గురించి, ఎవరి గురించి, ఆయన యొక్క నిజస్వరూపం గురించి వినాలంటే, ఆత్మ వైభవం, ఆత్మ గురించి వినాలంటే కేర్ ఆఫ్ ఉపనిషత్. ఉపనిషత్తులో ఆయన యొక్క సారాంశం మొత్తం చెప్పబడింది. ఉపనిషత్తులకి వాటికి హాయిగా ఆట. వాటికి భగవంతుడి ఆత్మ గురించి చెప్పడం అంటే ఉపనిషత్తులకి చాలా ఆనందం. కృష్ణ పరమాత్మ అంతగా చెప్పరు, ఉపనిషత్తుల్లోని సారం మాత్రం చెప్తారు. అందుకే ఇది డైల్యూటెడ్ భగవద్గీత. ఆత్మ గురించి ఇంకా వినాలనుందా బాగా? కేర్ ఆఫ్ ప్రజాపతి విద్య, ఛాందోగ్య ఉపనిషత్తు, నెక్స్ట్ క్లాస్. వెరీ, ఇంతవరకు చెప్పగలం. ఇక్కడ ఇంకా వినాలి వినాలి అని ఉంటే ఆత్మ గురించి ఉపనిషత్తులు వినాలి, తర్వాత బృహదారణ్యకం వినాలి, తర్వాత ఇంకా తర్వాత ఏం లేదు, అందరితో అయిపోతుంది. లాస్ట్ ఛాన్స్ ఉపనిషత్తులకి. ఎప్పుడే అంటున్నారు బ్రహ్మసూత్రం, బ్రహ్మసూత్రం. 10 ఉపనిషత్తులు బాగా విని వస్తేనే బ్రహ్మసూత్రం చెప్పను. 10 ఉపనిషత్తులు పూర్తి చేసి మీరు, నేను ఈ బృహదారణ్యకం తీసుకునే లోపల మీరు ముండక ఉపనిషత్తు నుంచి నేను తీసుకున్న ఉపనిషత్తులన్నీ 11 క్షుణ్ణంగా తీడివ ద్వారా విని నోట్స్ రాసి ప్రిపేర్ అయితే బ్రహ్మసూత్రం నాకు చూపిస్తారు నోట్స్ కూడా. నేను రెడీ స్వామిని అంటేనే బ్రహ్మసూత్రం నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోను. స్ట్రిక్ట్. ఓకే, తర్వాత ఇక్కడ చెప్తున్నారు ఈ అవ్యక్తమైనటువంటి రెండో అవ్యక్తం అని చెప్పాను చూడు అర్జున, నశించినటువంటిది, నశించే శరీరాల్లో ఉందని చెప్పాను చూసావా? అది దాని లక్షణం ఏంటో తెలుసా? దాని స్వరూపం అక్షర. అది నశించదు, క్షరం కాదు. అంటే క్షీణించేది కాదు, క్షరం అంటే క్షీణించడం. అక్షరం అంటే క్షీణించదు, నశించదు. ఏమండి అప్పుడు నశించదు అంటే చాలా కాలం ఉంటుందా? అదే అర్థం. ఏ కాలమే లేదంటే మళ్ళీ చాలా కాలం అంటావు ఏమిటి? కాలమే ఆయనలో ఉన్నప్పుడు చాలా కాలం ఉంటుంది ఆత్మ అని అనకూడదు. అసలు కాలం అనేటువంటిదే ఆయనలో నుంచి వచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్. కాలమే ఆయనలో ఉంది, ఆయన చాలా కాలం ఉంటాడు అనకూడదు. కాలమే ఆయనలో ఉన్నప్పుడు ఆయనని కాలానికి వర్తిస్తావేమిటి? అందుకే చెప్పాను, సనాతనంగా ఉండే భగవంతుడు ఆరాధించు ఆయన్ని. ఎక్కడెక్కడ మధ్యలో వచ్చినటువంటి కాదు, భగవంతుడు ఒక్కడే, ఒక స్వరూపం ఒకటే, ఆయన అనేక విధాలుగా కనపడుతుంటాడు అని చెప్పి భగవంతుడిని మార్చుకోకూడదు. ఆయన ఒక్కడే. అర్థమైందా? సనాతన. ఆయన ఏంటి? అక్షర. ఆయనకి నశించడం అనేది, కనపడకుండా పోవడం అనేది లేదు. అక్షర ఇది ఉక్త, ఇది చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది అన్నారు? తమ్ ఆహుహు, ఈ జ్ఞానులు అంటే శాస్త్రంలో చెప్పబడింది. ఆయన గురించి ఉపనిషత్తులలో చెప్పబడింది. ఎక్కడండి అక్షరం గురించి చెప్పబడింది అన్నారు? ఏ ఉపనిషత్తులో చెప్పబడిందండి అక్షరం? జ్ఞాపకం ఉన్నదా? వింటే కదా, ఎప్పుడో విన్నాం. అక్షరం బ్రహ్మాని గురించి ఒక ఉపనిషత్తులో చెప్పబడింది. ఏ ఉపనిషత్తు చెప్పండి? ఇప్పుడు మీరు బ్రహ్మసూత్రాన్ని వినడానికి క్వాలిఫైడా కాదని తెలిసిపోతుంది నాకు ఇప్పుడు. ముండకోపనిషత్ వింటే గుర్తు ఉంటుంది. కనుక మేము స్వామిని దగ్గర చాలా సంవత్సరాల నుంచి వింటున్నామండి ముండకోపనిషత్. మొదటి ఉపనిషత్, 10 సంవత్సరాల కింద చెప్పుంటాను. ఎందుకంటే భగవద్గీత చెప్పి 6 అధ్యాయాలకు వచ్చిన తర్వాత ఉపనిషత్తు మొదలు పెట్టాను. అంటే దాదాపు 12 సంవత్సరాల కిందట చెప్పినది. ఇప్పుడు ఎట్లా గుర్తుంటుంది స్వామిని, ఎట్లా గుర్తుంటుంది? అందుకని నేనే చెప్తున్నా ముండక ఉపనిషత్తు. ఎవరైతే వింటున్నారో ఉపనిషత్తుల సీడీలు వాళ్ళకి గుర్తుంటుంది. రాసుకోవడం, గమనించడం, లేకపోతే అవతల వాళ్లతో ఎవరైనా చదివి వింటూ ఉంటే వాళ్ళ దగ్గర వినడం, అట్లన్నా చెయ్యాలి. అది జయం. వేరే ఏమేమో మాట్లాడతాం, కుటుంబాలు, పేరెంట్ వాళ్ళు ఇవన్నీ మాట్లాడతామే గాని సబ్జెక్టు గురించి మాట్లాడచ్చు కదా, అది డిస్కస్ చేసుకోవచ్చు కదా. మనం రాయలేం, మనం వినలేం సీడీలు. పోనీ వింటున్న వాళ్ళ దగ్గర, రాసుకుంటున్న వాళ్ళ దగ్గర కొంచెం నాకు 5 నిమిషాలు చెప్తావమ్మా నువ్వు విన్నది చదివింది అంటే చెప్తారు కదా, వాళ్ళకి సంతోషమే కదా. ఆహా, ఏం కూర చేసావు వాళ్ళకి ఇంట్లో, మీ అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు ఊరు నుంచి, ఇట్లాంటివి మాట్లాడతాం. కానీ మీ ఇంట్లో పేరెంట్ ఉందా, రేపు ఆ నోము ఉందా, ఈ నోము ఉందా, ఇవన్నీ ఎందుకు? ఇంకా వేదాంతానికి వచ్చిన తర్వాత అదేమంటే ప్రతిదానికి స్వీట్లు పంచిపెట్టడం, క్లాస్ అంతా శివులు రావడం. ఇది క్యాంపుల్లో కూడా వదిలిపెట్టరు. క్యాంపుల్లో కూడా డబ్బా స్వీట్లు తీసుకొని వచ్చి పిల్లలతో సహా పక్షులతో సహా క్లాసులోనే తినాలి. నాకు ఒక తినాలనే ఉంటుంది. మైసూర్పాకు బాగుంటుంది, కానీ దాని మీద ఎంత శ్రద్ధ ఉందో అంత శ్రద్ధ శాస్త్రం మీద పెడితే ఇంకా ఆనందంగా ఉంటుంది, మహాస్వీట్. లేకపోతే ఎంతసేపటికి ఇవే ఆలోచిస్తూ ఉంటే అక్షరం అని అడిగితే ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇప్పుడు అర్థమైందా మనకెంత చదివామో, మనం మనకెంత జ్ఞాపకం ఉందో, ఏమి తెలియదు అప్పుడప్పుడు గుర్తు చేయడానికి. నేను ఎందుకని పెద్దగా 17 సంవత్సరాల నుంచి వింటున్నాను. గొప్పగా చెప్పుకోకూడదు మనం. అక్షరం అనగానే టక్క ముండపనిషత్తు రావాలి ఓల్డ్ స్టూడెంట్స్ కి చెప్తున్నాను. అప్పుడప్పుడు ఇట్లా చెప్పకపోతే చురుకు వేయకపోతే శ్రద్ధగా వినరు, చదవరని చెప్తున్నాను. అక్షరం తమ్ ఆహుహు, ఉపనిషత్తు చెప్పింది ఏమని, ఏమని చెప్పింది? పరమాం గతిం, అదే పరమగతి, అల్టిమేట్ డెస్టినేషన్, అదే మన యొక్క పరమ గమ్యం అని చెప్పి ఉపనిషత్తు చెప్పింది. ఏ అవ్యక్తమైతే ఉన్నదో, రెండవ అవ్యక్తంగా నేను చెప్పాను సనాతనుడని, శరీరాలు నశించినా కూడా నశించడని ఎక్కడైతే చెప్పాను, ఆయనకు అక్షరం అని పేరని ముండకోపనిషత్తులో చెప్పబడింది. ఆ ముండకోపనిషత్తులో చెప్పబడిన అక్షరం అది గచ్చతే పరాంగతి, ఆ అక్షరాన్ని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పబడింది అన్నాడు. చెప్పి రెండవ లైన్ చెప్తున్నారు, యం ప్రాప్య ననివర్తంతే, ఆ అక్షర బ్రహ్మాన్ని తెలుసుకొని మళ్లీ వాళ్ళు పునర్జన్మను పొందరు. యం ప్రాప్య, ఏ అక్షరం బ్రహ్మానైతే పొంది, పొందడం అంటే తెలుసుకొని అర్థం చేసుకొని బాగా గురువు దగ్గర విని, నివర్తంతే, వాళ్ళు మళ్లీ జనన మరణ సంసార చక్రంలో పడరు. తద్ధామ పరమం మమ, అదే నా ధామం, అదే నా చోటు, అదే నా స్వరూపం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నన్ను నిజంగా నా స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు, అవ్యక్త అక్షర స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ యొక్క వ్యాధి జరా మరణాలతో కూడినటువంటి ఈ శరీరంలో మళ్ళీ నరకాన్ని అనుభవించరు, బాధపడరు. ఈ శరీరంలో ఉండగానే వాళ్ళు నాకు మరణం లేదని తెలుసుకుంటారు, వాళ్ళకి మరణం లేదని తెలుసుకుంటారు, వ్యాధి లేదని తెలుసుకుంటారు, ముసలితనం కూడా లేదని తెలుసుకుంటారు వాళ్ళు. ఎవరైతే నా అవ్యక్త స్వరూపాన్ని, వారి శరీరంలో ఉన్నదాన్ని వారి స్వరూపంగా గమనిస్తారో తెలుసుకుంటారు. ఎందుకంటే నేనున్నాను కదా వాళ్ళ శరీరంలో, నశించిపోయే శరీరం నేను కాదు కదా, నశించకుండా నేనున్నాను కదా. ఆ చైతన్యం బ్రహ్మస్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి దుఃఖం ఉండదు. దుఃఖం దేనివల్ల వస్తుంది? మరణ దుఃఖం, ముసలితనం దుఃఖం, వ్యాధి దుఃఖం, ఈ 3 దుఃఖాలు వాళ్ళకు ఉండవు. శరీరంలో ఉన్నా కూడా ఇంతకంటే ఏం కావాలండి, మీరు చెప్పండి, ఇంతకంటే ఏం కావాలి? ఇంతటి చక్కని అవకాశం ఇస్తే భగవంతుడు, దీన్ని ఉపయోగించుకోకపోతే ఎంత దురదృష్టవంతులు ఆ వ్యక్తి. భగవంతుడు మనకి ఎంత సహాయం చేస్తున్నాడో చూడండి. యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ, ఆ పరమమైనటువంటి ధామము, చోటు, స్థానము అదే నాది. ఇప్పుడు చెప్పండి ఎక్కడున్నాడు ఆయన? మనలోనే ఉన్నాడు. మొదట అది తెలుసుకోవాలి. మనలోనే ఉన్నాడు. మనంగా ఉన్నాడా, మనకంటే వేరుగా ఉన్నాడా? మనంగానే ఉన్నాడు. అప్పుడు మనం అంటే ఎవరు? ఇప్పుడు పరమాత్మ స్వరూపులం. ఎన్ని పరమాత్మలు ఉన్నాయి? ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయండి? ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి? మీ ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ, ఆ బల్బులో ఎలక్ట్రిసిటీ, ఈ బలువులో ఎలక్ట్రిసిటీ గురించి చెప్పి ఇంత నవ్వుతున్నారే, భగవంతుడు ఎంత నవ్వాలి మనల్ని చూసి. మనిషికి ఒక ఆత్మట, మనిషికి ఒక ఆత్మ, ఎన్ని జీవాత్మలు, ఎన్ని జీవాత్మలు. ఆత్మ ఒక్కటే అయినప్పుడు అనేక రకాలుగా కనపడుతున్నాయి, కానీ బల్బులు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ఒక్కటే. ఒకటా రెండా? ఒక్కటే అని చెప్పండి. ఒక్కటే, ఒక్కటి మాత్రమే అని చెప్పాలి. అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, నేను ఒక్కడిని, ఆత్మస్వరూపాన్ని. ఆ శరీరంలో ఉన్నాను, ఈ శరీరంలో ఉన్నాను, ఎన్ని శరీరాల్లో ఉన్నా కూడా నేను ఒక్కడిదే. ఎలక్ట్రిసిటీ వచ్చి మాట్లాడుతోంది మీ దగ్గరికి, ఉదాహరణకి ఇక్కడ వచ్చి నిల్చున్నది ఎలక్ట్రిసిటీ మాట్లాడుతున్నది అనుకోండి, మీ అందరికి చెప్తోంది నేను ఎలక్ట్రిసిటీని, నేను బల్బులోనూ ఉన్నాను, ఫ్యాన్లోనూ ఉన్నాను, ఒకటేమో పచ్చగా వెలుగుతుంది, ఒకటి తెల్లగా వెలుగుతుంది అని మాట్లాడుతోంది. అయినప్పటికీ నేను ఒక్క ఎలక్ట్రిసిటీని అని ఉపన్యాసం ఇస్తున్నది. అప్పుడు కాదు కాదు అంటారా మీరు? అప్పుడు చప్పట్లు కొడతారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టారు? కొట్టండి. కృష్ణ పరమాత్మ చెప్పుకుంటున్నాడు, పాపం ఆయన కష్టం ఎంత చెప్పుకుంటు, నాకు అర్థం అవుతుంది ఆయన కష్టం అంతా ఎంత చెప్పుకుంటున్నాడు చూడండి. ఎం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడని చూస్తారు చెప్పండి మీరే. అంతటా ఉన్నాడు. ఫస్ట్ ఇక్కడ ఉన్నాడా లేడా? ఇక్కడ ఉన్నాడని తెలుసుకో మొదట. ఇక్కడ ఉన్నాడా లేకపోతే ఆయనే నువ్వా? నేనంటే శరీరమా, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, ఆ చైతన్యం బ్రహ్మ. ఇప్పుడు నేను ఆత్మని, నేనే పరమాత్మని ఈ జీవరూపంగా ఈ శరీరం అనుకుంటూ భ్రమలో ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు నాకు ఆ అజ్ఞానం పోయింది, భూమ విద్య అయిపోయింది. 8వ అధ్యాయం కృష్ణ పరమాత్మ వాయిస్తున్నాడు అటు ఇటు. ఇప్పుడు ఇంకా నేను జీవాత్మనని చెప్పను, పొరపాటు కూడా చెప్పను. ఇంత జావియల్ గా భగవద్గీత వినాలంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి? జావియల్ గా చెప్పాలంటే కూడా ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి? అది సీరియస్ గా చెప్తూ ఉంటే అవ్యక్త నెంబర్ 2 సీరియస్ గా చెప్పచ్చు. చెప్తే పాపం మీ అందరికి అర్థం అవుతుందా? ఏమిటో పాపం, స్వామినికి బాగా అర్థమైంది కానీ మనకు అర్థం కాలేదనుకుంటారు. ఈ అర్థం కాకపోవడానికి ఏమి లేదు. ఇక్కడ నువ్వు ఆత్మే అయ్యున్నావు, ఆత్మస్వరూపమే. నువ్వు ఆత్మ కాదు, నేను శరీరాన్ని అనుకుంటున్నావు అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం అనేది పోయింది, ఈ రోజుతో పోయిందని నేను అంటున్నా. పోయింది పోయిందని చెప్పి మీరు అనాలి, లేకపోతే స్వామి నీ 4 రోజుల తర్వాత పోతుంది. అప్పుడు 4 రోజుల తర్వాత పోతుంది, ఇప్పుడు ఆత్మని కాదనే అర్థం. అర్థమైందా? ఎంత తేలిక బ్రహ్మ విద్య అర్థమైందా? ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్పే విధంగా చెప్తే, వినేవాడు వినే విధంగా వింటే, ఇంతకంటే దూరంగా ఎక్కడైనా ఏదైనా కష్టపడాలి వీళ్ళు? ఇక్కడే నేనే అది అయ్యున్నప్పుడు ఏం కష్టపడాలి, ఏం చెయ్యాలి దానికోసం? ఏమీ చెయ్యక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే నేను ఆత్మనే అయ్యున్నాను, ఎంతటి సౌలభ్యం. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ఆయనే. ఏం చెప్తున్నారు? 22వ శ్లోకంలో ఇది కూడా ఇందులోకి వస్తుంది, ముఖ్యమైన శ్లోకం. పురుషస్స పరస్పార్థ భక్త్యా లభ్యస్వనన్యయ యస్యాం తస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ 3 శ్లోకాలు కంఠపాఠం చేసి పారాయణం చేసినట్లుగా చేయాలి రోజు. చేస్తే ఒక రోజుకి అది సత్యం అవుతుంది మన యొక్క బుద్ధికి. ఏం చెప్తున్నారు చూడండి. హే పార్థ అర్జున విను, మిడుకుతో ఉన్నావా లేదా? ఒక్కడే స్టూడెంట్ అర్జున విను. భక్త్యా భక్తితో, నేను చెప్పేది చాలా కష్టమైన విషయమే, నాకు తెలుసు ఆ విషయం. ఈ అక్షరం, బ్రహ్మ, అవ్యక్తం, ఇదంతా ఆత్మస్వరూపం అనేది నీకు అర్థం కావడం కష్టమే, కానీ భక్త్యా భక్తితో లభ్యః దీని పొందవచ్చు, ఈ జ్ఞానాన్ని పొందవచ్చు. భక్త్యా లభ్యః, భక్త్యా సహా పరః పురుషః, పరః పురుషః దట్ ఆత్మ, ఈ శరీరం అంతారా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని భక్తి ద్వారా పొందవచ్చు. భక్తి లేని వాడికి జ్ఞానం రాదు కనుక భక్తితో దాన్ని పొందవచ్చు అంటే తెలుసుకోవచ్చు. ఎటువంటి భక్తి? అనన్యయా భక్త్య, వేరే ఇంకేమీ లేదు నాకు, అవన్నీ కూడా సెకండరీ అండి, ఇంట్లో వ్యవహారం పిల్లలు ఇవన్నీ కూడా సెకండరీ, అట్లని నిర్లక్ష్యం చేయని వాడని, వాడిని చూస్తూనే ఉంటాను కానీ మనస్సులో మాత్రం నా స్థానం భగవద్గీతకే. అది అనన్యయా భక్త్య. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ? నాకు చాలా ఉన్నాయండి ప్రయారిటీస్. ఆహా, భగవద్గీత శాస్త్రం శ్రవణమే ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ. తర్వాత పిల్లలు, ఇల్లు, వాకిలి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను కానీ లోపల మనసు లోపల ఎక్కడో ఆ భగవద్గీత జ్ఞానం మోక్షం ఆత్మస్వరూపం దాని మీదనే ఉండాలి. అది అనన్య భక్తి అంటే. అంతేగాని కొబ్బరికాయలు కొట్టి ఆయనకి గంటలు వాయిస్తూ ఆరతి చూపిస్తూ నన్ను కర్పూరం వేసి, అది కాదు భక్తి. ఆయన చెప్పిన మాటల్ని ఉగ్గు పాలల్లో తల్లి ఎట్లాగైతే మందు కలిపి బాగా కలిపి ఎట్ట కలుపుతుందో తెలుసు కదా, రంగరించి నోరిట పట్టుకొని లోపలికి, అట్లా భగవద్గీత లోపలికి వెళ్ళాలి, నోట్లో కాదు బుద్ధిలో. లభ్య భక్త్య అనన్యయా భక్త్య, కృష్ణుణ్ణి ప్రార్థించండి, అడగండి నాకు ఈ జన్మలో నేను అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని ఇచ్చి తీరాలి. నువ్వు మా స్వామిని చెప్పారు నేను ఈ జన్మలోనే పొందాలని, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వకపోతే నేను స్ట్రైక్ చేస్తా. ఏం స్ట్రైక్? హంగర్ స్ట్రైక్. అన్నిటికోసం హంగర్ స్ట్రైక్ చేస్తాం. ఆయన కోసం చేయొచ్చు కదా, ఆత్మజ్ఞానం కోసం చేయొచ్చు కదా. తర్వాత యశ్చాంతస్థాని భూతాని ఏన సర్వం ఇదంతతం, తేలికగా నన్ను పొందుతాడు, తెలుసుకుంటాడు పరపురుష. ఆ పరమ పురుషుణ్ణి తెలుసుకుంటాడు. ఎవరా పరమ పురుషుడు? ఏ పరమ పురుషుడైతే యస్య అంతః భూతాని, ఎవని అందైతే ఈ జీవరాశులన్నీ ఉన్నాయో, యస్యాంతస్థాని భూతాని, ఎవని చేతనైతే ఇదంతా వ్యాపింపబడిందో, ఏన సర్వం ఇదం తతం. ఈ ఒక్క లైన్ చెప్పడానికి నాకు నెక్స్ట్ క్లాస్ కావాలి, ఇప్పుడు చెప్పలేను. సెకండ్ లైన్ దాంట్లో అంత అర్థం ఉంది, అదొక్కటి సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాంతం అంతా అర్థమైనట్టు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.